गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ भूर्भुवस्त्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
దేవసంస్కృతి విశ్వవిద్యాలయంలో మానవ జీవితానికి సంబంధించినటువంటి 5 విశేషమైనటువంటి లక్షణాల గురించి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మొట్టమొదటిది ఏంటి అంటే వ్యక్తిత్వ పరిష్కార, అంటే కరెక్టింగ్ అవర్ పర్సనాలిటీ, మోడిఫైయింగ్ అవర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాటలతో వాడుతున్నాం తప్ప పర్సనాలిటీ అనేటటువంటి అసలైన అర్థాన్ని మనం ఎప్పుడు కోల్పోయాం. దానికి మొట్టమొదటి మనం సమాజంలో వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీని ఎలా పరిష్కరించుకోవాలో చెప్పాలి. హౌ టు బీ ఏ కరెక్ట్ పొలిటీషియన్, హౌ టు బీ ఏ కరెక్ట్ బిజినెస్ మ్యాన్, హౌ టు బీ ఏ కరెక్ట్ సైంటిస్ట్, హౌ టు బీ ఏ కరెక్ట్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఎక్స్పర్ట్ ఇన్ హిస్ ఫీల్డ్. టెండూల్కర్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ క్రికెట్ ఫీల్డ్. క్రికెట్ ఆర్టిస్ట్ అంటే మీరు టీవీ ఆర్టిస్ట్లే అనుకోకండి. యోగ కర్మస కౌశలం, ఆ ఎక్స్పర్ట్స్ ఏం తెలియాలి. అండ్ దెన్ ద టీచర్స్ హూ కమ్యూనికేట్ విత్ ఆల్ దీస్ ఫోర్. సరే, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మొట్టమొదట ఈ 5 పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, సైంటిస్ట్, ఆర్టిస్ట్, టీచర్స్, దే ప్లే ద మెయిన్ రోల్. మిగతా వాళ్ళందరూ కూడా ఫాలోవర్స్. ఎవరు చీఫ్ మినిస్టర్ అయినా, ఏ పార్టీ పవర్లోకి వచ్చినా, ఆర్డినరీ మ్యాన్స్ లైఫ్ డస్ నాట్ చేంజ్. ఎవరి లైఫ్ చేంజ్ అవుతుంది? ఆ లీడర్షిప్ దగ్గరగా ఉన్న వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది, మేము చూసామంటారు. కానీ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు విన్నారే తప్ప వాళ్ళ లైఫ్ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ విత్ ద వరల్డ్ వార్స్ ఆల్సో. సో పర్సనాలిటీ డెవలప్మెంట్లో వాట్ వీ ఇంటెండ్ టు మేక్ అవర్ ప్రజెంట్ ఫెల్ట్, వాళ్ళ ఉనికి. చాలామంది లీడర్స్ వచ్చారు పోయారు, చాలామంది ప్రెసిడెంట్స్ వచ్చారు వెళ్ళారు అనేక దేశాలలో. కానీ లింకన్ గురించి మనం ఎప్పుడు చెప్పుకుందాం? కెన్నడీ గురించి మాట్లాడుకుంటాం? నెహ్రూ మీద అయితే ఆఫ్టర్ నెహ్రూ హూ అనే పెద్ద క్వశ్చన్ వచ్చింది, పుస్తకాలు రాశారు వాళ్ళు. పర్సనాలిటీ అది అంటే మనం అంత గొప్ప పర్సనాలిటీ డెవలప్ చేసుకోగలుగుతామా? ఖచ్చితంగా చేసుకోగలుగుతాం. దేవర్ ఆల్సో బాండ్ లైక్ ఎ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. నెహ్రూ నోతే ఏదో మ్యాన్ విత్ ఎ ప్లాటినం స్పూన్ అనొచ్చు, కానీ గోల్డెన్ స్పూన్ కాకుండా. గాంధీ వాజ్ ఎ వెరీ 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 ఆర్డినరీ మ్యాన్, వెరీ ఆర్డినరీ మ్యాన్. వాదించలేక కోర్టులో, యూ రిమెంబర్ సటన్ అండ్ హీ రిటర్న్ ది ఫీ, మాట్లాడలేక. మరి అటువంటి వాళ్ళు హీ కుడ్ డెవలప్ హిస్ పర్సనాలిటీ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్ దట్ వీడు దేశద్రోహి అని కోర్టులో కేసు పెట్టారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. గాంధీ మీద దేశద్రోహం మీద ట్రీజన్ కోర్టుకు వచ్చాడు గాంధీ. బోన్కి ఎక్కితే జడ్జి కూడా లేచి నిలుచున్నాడు. పర్సనాలిటీ అది. అండ్ ఇట్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ 92 pounds అండ్ ఎ వెరీ షార్ట్ స్టేచర్డ్ మ్యాన్ అండ్ నాట్ వెరీ బ్యూటిఫుల్. పర్సనాలిటీ అది. ఇంకొక మొట్టమొదట మన పిల్లలకి మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పాలి. పర్సనాలిటీ డెవలప్ అయింది బట్ సపోజ్ హీ సిక్, ఇట్ ఈస్ ఎ వేస్ట్. అంచేత ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్వాస్థ్య పరిష్కార్. ఆర్ స్వాస్థ్య సంరక్షణ. థర్డ్లీ, స్వాస్థ్య హెల్దీగా ఉన్నావు, నీకు పర్సనాలిటీ ఉంది, కానీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ లేవు, వాల్యూ బేస్డ్ లైఫ్ లేదు, ఎటర్నల్ గోల్స్ అసలు ఎవరికీ లేదు, అందరికీ టైమ్లీ గోల్స్. ఒకప్పుడు 5 ఇయర్స్కి చీఫ్ మినిస్టర్ వస్తే, ఇప్పుడు 100 డేస్ చీఫ్ మినిస్టర్గా ఉండగానే సినిమా శతవేదోత్సవాల్లాగా 100 రోజులు అయిందని చెప్పుకుంటుంది. కారణం ఏంటి? వీహవ్ ఫర్గాటెన్ అవర్ కల్చర్, ఎటర్నల్ వాల్యూస్ లేవు. అంతేత మూడోది భారతీయ సంస్కృతి. ఇదంతా చేయాలి అంటే అది చేయగలిగే యోగము ఉండాలి. యోగము అంటే ఎబిలిటీ టు గెట్ ఇట్. మనం అనుకున్న ఏదైనా వస్తువు దొరక్కపోతే యోగం ఎదురాడడం. అంతేత యోగము అంటే ఆసనాలు వేయటం మాత్రమే కాదు, వాటి ద్వారా మీకు కావాల్సింది సంపాదించుకోవటం. అంటే ఈ ఆసనాలన్నీ కూడా ఈ వాస్ట్ ఓషన్ ఆఫ్ ప్రాణాలు చుక్కాని లాంటివి. చుక్కాన్ని ఎటు తిప్పితే పొడవటి వెళ్ళిపోతుంది, ఈ ఒడ్డుకైనా వెళ్ళిపోవచ్చు, ఈ ఒడ్డుకైనా వెళ్ళిపోవచ్చు, కానీ చుక్కాన్ని కూడా పడవతో వెళ్తుంది, చుక్కాన్ని పడవని వదిలి వెళ్ళదు. చిట యోగ ప్రవేశిక అంటారు. యూ షుడ్ నో హౌ టు యూటిలైజ్ ద ప్రాణ. వేర్ వీఆర్ లివింగ్ ఇన్, వీఆర్ లివింగ్ ఇన్ ఎన్ ఓషన్ ఆఫ్ ప్రాణ. దానికి యోగ ప్రవేశిక అని చెప్పారు. దాని తర్వాత యూ హ్యావ్ టు డెవలప్ ఇట్. చిట లాస్ట్ ఏంటంటే పరివార ప్రబంధం, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండ్ మేకింగ్ మేనేజింగ్. కానీ ఇక్కడ ఫ్యామిలీ అంటే అవర్ గోల్ ఈజ్ టు మేక్ ద వరల్డ్ ఏ హోల్ ఫ్యామిలీ. ఈ ఐపీఎల్ లీగ్ మ్యాచెస్ చూస్తున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. ప్రాబ్లీ ద వరల్డ్ ఇన్ అట్లీస్ట్ క్రికెట్ హ్యాస్ బికమ్ ఎ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ కమ్ టుగెదర్. డిఫరెంట్ కంట్రీస్ ప్లేయర్స్ ప్లే ఇన్ డిఫరెంట్ టీమ్ అండ్ ఆల్ ఫైటింగ్. అండ్ వెన్ యూ సీ దట్ గేమ్, మన ఇండియా గెలుస్తుందా వాడు గెలుస్తుందా అని మనం అనుకోవటం లేదు. ఇప్పుడు బాగా ఆడేవాడు ఎవడు కొట్టిందా ఆనందిస్తుంది. అంచేత పరివార ప్రబంధం అంటే ఏంటంటే వసుధైక కుటుంబకం. అంచేత ఈ 5 యాంగిల్డ్ ప్రాసెస్ గుర్తుంచుకోండి. చాలాసార్లు ఎక్కడ తప్పు చేస్తున్నామంటే, మనం ఇక్కడ యూ థింక్ ఇట్ ఈస్ అస్ సర్టిఫికేట్ యాజ్ ఎ డిగ్రీ, యాజ్ రైటింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఇట్ ఈజ్. కానీ ఇంజనీర్ రైట్స్ ద ఎగ్జామినేషన్, గెట్స్ ద ఇంజనీరింగ్ డిగ్రీ, దెన్ ద రియల్ ఇంజనీరింగ్ లైఫ్ స్టార్ట్. ఇంజనీరింగ్ డిగ్రీతో ఇంజనీరింగ్ ఆగలేదు, రియల్ ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుంది. మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతావు, డాక్టర్ అవుతావు, బట్ రియల్ మెడిసిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆఫ్టర్ దట్ అండ్ థ్రూఅవుట్ హిజ్ లైఫ్. ఇంజనీర్స్కి డాక్టర్స్కి ఇంకా రిటైర్మెంట్ ఏం లేదు, ఏం లేదు. అలాగే దిస్ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో చెప్పబడేటటువంటి ఎడ్యుకేషన్కి ఎండ్ ఏం లేదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ద మోర్ యూ యూటిలైజ్ ఇట్ ద బెటర్ యు ఆర్, నాట్ ఓన్లీ యూ ద సొసైటీ యూ లీవ్. ఇది గుర్తుంచుకుంటూ వ్యక్తిత్వ పరిష్కారం యొక్క 3rd పేపర్లో స్పిరిచువల్ సైన్స్ గురించి చెప్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. స్పిరిచువలిజం అంటే ఏదో పూజలు చేసేసాం, ఆలోచించేసాం, బాబా గుడికి వెళ్ళాం, అయిపోయింది అనుకోవటం కాదు. అండ్ వెన్ ఐ సే బాబా గుడి అయితే నేను ఆల్ వెళ్ళేది, వెదర్ యూ గో టు ఏ చర్చ్ ఆర్ టు ఏ మాస్క్ ఆర్ టు ఏ గురుద్వారా, దేనికి మీరు వెళ్ళినా కూడా ఏం మనం అక్కడ మర్చిపోతున్నాం అంటే, విద్యాలయానికి మీరు వెళ్ళినప్పుడు విద్య నేర్చుకుంటారు, వైద్యాలయానికి వెళ్ళినప్పుడు వైద్యం నేర్చుకుంటారు, గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు గ్రంథాలు చదువుతారు. మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు అడుక్కుంటున్నారు? వై యూ ఆర్ బిగింగ్, యూ డిమాండ్. మ్యాథమెటిక్స్ పేపర్ రాసేసిన స్టూడెంట్ అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా వేస్తే, హీ విల్ నాట్ గో అండ్ బెగ్ ద లెక్చరర్ టు గివ్ హిమ్ మార్క్స్, హీ డిమాండ్స్ ద మార్క్స్. 100కి 100 రాలేదు, నేను అన్ని కరెక్ట్ గా రాశాను అని నమ్మకం అడుగుతున్నప్పుడు ఇట్ ఈస్ ఎ ఫైట్ అండ్ హీ సక్సీడ్. క్వశ్చన్ ఓవర్లో పోవటం ఏదో జరుగుతుంది ఒక్కొక్కసారి. మరి దేవాలయంలో వై ఆర్ వీ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ గాడ్? అందుకని రామాయణంలో చాలా విచిత్రమైనటువంటి మాట వేస్తాడు వాల్మీకి, ఎవడైతే కోపం కొస్తే యుద్ధంలో దేవతలు కూడా భయపడతారు, అలాంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా? ప్రశ్న అది. రామాయణంలో మామూలు వ్యక్తిత్వాల గురించి వాడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరికైనా కోపం వస్తే దేవతలు కూడా భయపడేటటువంటి వ్యక్తిత్వం ఉన్నదా ఉన్నది అని చెప్పి రామాయణం స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి ఆ దేవతాశక్తులు అంటే ఏంటో మనం మర్చిపోయాం. దేవతాశక్తులు ప్రాకృతిక శక్తుల యొక్క నియమాలు మీకు ఎప్పుడు తెలిస్తే అది దేవత అవుతుంది. ప్రాకృతిక శక్తి నియమాలు మీకు తెలిస్తే అది దేవత అవుతుంది, లేకపోతే భూతం అవుతుంది. పూర్వకాలంలో మెరుపులు మెరిస్తే భయపడేవాళ్ళం, పిడుగు పడితే భయపడేవాళ్ళం. ఇప్పుడు భయపడతాం పిడుగు పడితే, కానీ అదేదో ప్రమాదం జరుగుతుంది, భగవంతుడు కోపం తీర్చుకుంటున్నాడు అని అనుకోవటమే. వీ నో దేర్ ఆర్ సర్టెన్ లాస్. ఆ విద్యుత్ యొక్క నియమాలు మనకి తెలిస్తే, ఆ నియమాలను కనుక మనం ఉపయోగించుకోగలిగితే అంత పెద్ద విద్యుత్ శక్తి కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. అంచేత ఈ దేవతా శక్తులు అనేదాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనం. పృథ్వీ దేవత, వరుణు దేవత, అగ్నేరు దేవత, వాయువు దేవత అని వాళ్ళు చెప్తూ ఉంటే అక్కడ ఎవరిని దేవత అని అంటున్నారు? వాయువుని. ఎప్పుడు వాయువు నీకు దేవత అవుతుంది? దాని నియమాలు తెలిస్తే. నియమాలు తెలియకపోతే అగ్ని ఎప్పుడు దేవత అవుతుంది నీకు? దాని నియమాలు తెలిస్తే. వేరువేరు పర్పజెస్కి వేరువేరు కన్వర్టర్స్ అవి వాడుతూ ఉంటాం కదా, ఓవెన్స్ కానీ బ్లాస్ట్ ఫర్నేసులు కానీ. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులలో అన్ని శక్తులకి కారణమైనటువంటి శక్తిని పట్టుకోవడం. యముడు ఎవరి భయంతో యముడిలాగా పనిచేస్తున్నాడు, సూర్యుడు ఎవడు భయంతో సూర్యుడిలాగా పనిచేస్తున్నాడు, ఇవన్నీ వాటి వాటి నియమానుసారమే చేస్తున్నాయి. దే నెవర్ స్లిప్. హూ ఈజ్ కంట్రోలింగ్ దెమ్? సంబడి మస్ట్ బి కంట్రోలింగ్ ఇట్. ఇట్ సింపుల్ కామన్ సెన్స్. ఆ క్వశ్చన్ వేస్తాడు ఉపనిషత్తులో భగవంతుడి గురించి, దాని గురించి ఏం చెప్పడవాడు. వాట్ ఈజ్ దట్ ఫోర్స్? ఇప్పుడు సైంటిస్టులు ఆ బేసిక్ ఫోర్స్ దగ్గరికి వచ్చారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ఈజ్ ద బేసిక్. కాస్మిక్ రేస్ దగ్గర నుంచి ఇన్ఫ్రారెడ్ రేస్ వరకు ఉండే మొత్తం స్పెక్ట్రంలో సైంటిస్టులు అందరూ చెప్పేది ఏంటంటే ఇట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, ఇట్ ఈజ్ కామన్. వేరువేరు లెవెల్స్లో ఆ ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ వేరువేరుగా మన మీద పనిచేస్తూ ఉంటాయి. స్పిరిచువలిజం ఆసక్తి గురించి మాట్లాడుతుంది. ఆసక్తికి మనము నాలుగు పేర్లు ఇచ్చుకున్నాం, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు గురించి మోడర్న్ సైకాలజిస్ట్కే ఏంటో తెలియదు. ఇంకంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ సైకలాజికల్ యూనియన్ సైకాలజిస్ట్. వీ స్టడీడ్ ఓన్లీ డిసీజ్డ్ మైండ్, రోగగ్రస్తమైన మనస్సుని మాత్రమే మేము అధ్యయనం చేశాం. ఆరోగ్యంగా ఉన్నటువంటి మనస్సు మాకు తెలియదు. అంచేత నేను చెప్పేటటువంటి సైంటిఫిక్ స్టడీస్ మీరు మైండ్ యొక్క ఆథెంటిసిటీ అంటే తప్పు. యు నో దోస్ డేటా ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ పారాలిసిస్. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ పాడవుతే ఓహో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంట్రోల్ అవుతుంది అని తెలుసుకున్నారు. రైట్ సైడ్ పాడవుతే లెఫ్ట్ సైడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని బికాస్ ఆఫ్ ద డిసీజ్డ్ కండిషన్ యు న్యూ ఇట్. కానీ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనకు స్పిరిచువల్ సైన్స్ ఆ ట్రూత్ని ఏమని చెప్తుంది అంటే, ఇట్ ఈస్ ద మైండ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. యు చేంజ్ ద మైండ్, ద సిచ్యువేషన్ చేంజెస్. అంత సింపుల్ రూల్ ఇచ్చారు, ఫండమెంటల్ రూల్. నీ మనస్సు మారితే పరిస్థితులు మారుతాయి. సినిమాల్లో బలి చూపిస్తాడు, అంతవరకు విలల్లా కొట్టేసుకుని చంపేసుకోవటానికి రెడీగా ఉన్నాడు అన్నయ్య అంటాడు. అయిపోయింది, మరి ఆ విలని ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది అక్కడ? అంతవరకు విలన్గా చూస్తున్నావు నువ్వు. అంటే దట్ ఈస్ ద డైరెక్ట్ ఎగ్జాంపుల్ వేర్ ఇఫ్ యువర్ యాటిట్యూడ్ చేంజెస్ ద లైఫ్ చేంజెస్. ప్రాణం తీసేసుకుని చంపేసుకుందాం అనుకునేటటువంటి వ్యక్తులు అన్నదమ్ములుగా మారగలిగినప్పుడు. కానీ ప్రశ్న ఎక్కడొస్తుంది? ఎదుట వాడిని మారమంటాం మనం. మనం మారం వ్యక్తిత్వ పరిష్కారంలో మనం మారేటటువంటి ప్రక్రియ చెప్పుకుంటున్నాం. ఈ ప్రక్రియ చెప్పుకుంటూ ఈ ప్రక్రియను అనేక యూనిట్స్గా డివైడ్ చేశారు గురువు గారు. ఫస్ట్ యూనిట్లో ఆయన ఏం చెప్పాడు అంటే, యు షుడ్ నో యువర్ మైండ్ అండ్ కంట్రోల్ యువర్ మైండ్. దానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పాడు. ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని దేంతో సాల్వ్ అవుతాయంటే బికాస్ ఆఫ్ యూజింగ్ ద పవర్ ఆఫ్ మైండ్. అంటే ఆధ్యాత్మికత అంటే మీరు ఇది గుర్తుంచుకోండి, ద సైన్స్ ఆఫ్ హౌ టు యూటిలైజ్ యువర్ మైండ్ ఇన్ ఇట్స్ ఫోర్ లెవెల్స్. మైండ్ ఈజ్ వన్ లెవెల్. మైండ్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ యూ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మైండ్ అంతకంటే ఏమీ చేయలేదు. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అన్నది బుద్ధి, కానీ ఏ ఐడియాస్ కోసం ఉపయోగించుకుంటావు అన్నది అహంకారం. దే లక్ష్యం కోసం అంటే అహంకారం అంటే ఈగోయిజం కాదు. అక్కడ దేనికోసం నువ్వు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏ భాగాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు? భోజనం చేస్తున్నప్పుడు ఏ భాగం ఉపయోగించుకోవాలి? స్నానం చేస్తున్నప్పుడు ఏ భాగం ఉపయోగించుకోవాలి? ఇన్ఫర్మేషన్ కావాల్సినంతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన డైరెక్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ ట్రబుల్డ్ బై మోర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఏమో పిచ్చిగా ఉంది మీకు. మీకు ఏది కావాలంటే అది ఇప్పుడు వెబ్సైట్లో దొరికిపోతుంది. ఆల్ బోత్ పాజిటివ్. కానీ వాట్ టు డూ విత్ దట్ ఇన్ఫర్మేషన్? దానికి మైండ్ యొక్క నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, బుద్ధికి వెళ్ళాలి. మనస్సుకి బుద్ధికి తేడా ఏంటి అంటే బుద్ధి డిసైడ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు యూటిలైజ్. సినిమాకి వెళ్ళాలా, క్లాస్కి రావాలా? స్టూడెంట్స్ దగ్గర నుంచి మనకు కూడా ఇది వచ్చింటుంది వాళ్ళ ప్రాబ్లం. డెసిషన్ మైండ్ చేయదు. యూ హ్యావ్ టూ ఇన్ఫర్మేషన్. ఇక్కడ క్లాస్ ఉంది, ఇంకో చోట ఇదే టైంలో సినిమా ఉంది. దేర్ ఆర్ టూ ఇన్ఫర్మేషన్స్. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్లో వాట్ ఈజ్ యువర్ చాయిస్? దట్ ఈజ్ బుద్ధి. కానీ బుద్ధి దేని మీద ఆధారపడుతుంది? నీ గో మీద. చెప్పేవాడు నీకు నచ్చలేదనుకో, వాడా లాభం లేదు. చెప్పేవాడు మనకు బాగా కావాల్సిన వాడు, అమ్మో మనం తప్పక మనమే వెళ్ళకపోతే ఎట్లా మనవాడి క్లాస్కి? అహంకారం. కానీ దీనిపైన ఇంకోటి ఉంది, ద యాటిట్యూడ్, ఫెయిత్, నమ్మకం, చిత్తము. ఇంకేత యోగము అంటే చిత్తవృత్తి నిరోధ. ఎవరి శ్రద్ధ దేని మీద ఉంది? ఈనాడు శ్రద్ధ దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. ఈ పని చేస్తే డబ్బు వస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు అన్ని పనులు మానుకుని వెళ్తావు. లేకపోతే ఏదో మా అత్తగారికి బాగోలేదు, లేకపోతే మా ఫలానా వాళ్ళకి బాగోలేదు, లేకపోతే వర్షం కురిసిందో ఏదో కారణం చెప్తాం. డబ్బు వచ్చేదైతే వర్షం కురిసిందని బిజినెస్ మ్యాన్ ఐ డోంట్ థింక్ హీ క్యాన్సిల్స్ ఎన్ అపాయింట్మెంట్. శ్రద్ధ అంటే అర్థమైంది. ఇప్పుడు శ్రద్ధ అనేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత మనం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద శ్రద్ధ లేకపోతే ఎన్నిక బదులున్న వేస్తుంది. అండ్ ఈ శ్రద్ధ ఎలా డెవలప్ చేసుకుంటాము అన్నది స్పిరిచువల్. అందుకే భవానీ శంకరం అందే శ్రద్ధ విశ్వాస రూపిణం అంటాడు తులసిదాస్ రామాయణ మొదటి రాస్తూ. శివపార్వతుల గురించి మాట్లాడతానే ఆయన, శివపార్వతులు అనేటటువంటి కాంబినేషన్ ఇస్ ఫెయిత్ అండ్ శ్రద్ధ. ఫెయిత్ అంటే బిలీఫ్, శ్రద్ధ అంటే గ్యారంటీ బిలీఫ్, ఖచ్చితంగా ఇది వస్తుంది. ఇది చెప్తూ సెకండ్ యూనిట్లోకి మనం వెళ్తాం. ఇదంతా మనం చదువుకుంటే ఈ స్పిరిచువలిజం, ఈ ఆధ్యాత్మిక మనం చదువుకుంటే మానవ జీవన్నే ఆధ్యాత్మిక సంభావన. వాట్ ఆర్ ద పాజిబిలిటీస్? ఇందులో మనం ఏమేమి చదువుకుంటామంటే, మనుష్య దేహమే భరి విలక్షణత కాపరిచే ప్రాప్తి కరిగే, ద యునిక్నెస్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. విలక్షణత అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నీలాంటి వాడు ఇంకోటి ప్రపంచంలో ఉంటాడు. యు ఆర్ బౌండ్ విత్ ఎ పర్పస్. ఎవ్రీ బీయింగ్ ఈజ్ బౌండ్ విత్ ఎ పర్పస్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి చెప్తూ, రెయిన్ ఫాల్ గురించి చెప్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ ఒక స్టేట్మెంట్, అడవిలో ఉన్న పెద్ద పుల్ల సంఖ్య బట్టి రెయిన్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అంటారు. వాళ్ళని అడిగాను నేను, హౌ ఈజ్ ఇట్ రిలేటెడ్, బట్ సైన్స్ రియల్లీ ఇట్ ఇస్ ప్రూవ్. ఇంకా యునిక్నెస్ అర్థమవుతాం కదా. ఈవెన్ ద ల్యాక్ ఆఫ్ ఎ పెద్ద పులి టైగర్ మీరు రెయిన్ ఫాల్ కంట్రోల్ చేసేస్తుంది. యునిక్నెస్. అంతేత స్పిరిచువలిజంలో వాట్ ఈజ్ యువర్ స్పెషల్ రోల్ అనేది మనకి తెలియాలి. అండ్ యూ దట్ రోల్ కెన్ నెవర్ బి సబ్స్టిట్యూటెడ్ బై ఎనీవన్ ఎల్స్ నేచర్. రెండోది మానవ జీవన్నే ఆధ్యాత్మిక సంభావన విషయాన్ని జాగ్రత్తగా ఒక దాని తర్వాత నీ రోల్ నీకు అర్థమయ్యాక వాట్ ఆర్ ద మల్టిపుల్ పాసిబిలిటీస్ తెలుసుకుంటాం. మూడవది వ్యక్తి మే మహానత కావతాం కిస్ ప్రకార సంభవ హే యే జాన్ సకేంగే. హౌ కెన్ గ్రేట్నెస్ డిపెండ్ ఇన్ యూ? గొప్పతనము గొప్ప వ్యక్తిత్వము నీలో ఎలా దింపుకోవచ్చు అనేది నేర్చుకుంటాం. ఆధ్యాత్మ మనుష్యకే సర్వాంగీణ వికాస్ కో కైసీ ప్రభావిత్ కర్తా హే యే జాన్ సకేంగే. ద హోలిస్టిక్ అప్రోచ్ టోటాలిటీ పరిపూర్ణంగా మీ వ్యక్తిత్వాన్ని ఎలాగా ఆధ్యాత్మికత ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. మొదటిది మనుష్య దేహమే భరి విలక్షణ విరాట్ సామర్థ్యం, మానవ శరీరంలో నిండి ఉన్న విలక్షణమైన అనంతమైన సామర్థ్యం. మనుష్య దేహమే బతుకు చేసా హే జిస్కే బారే మే హమ్ నహీ జాన్తే, పర్ వహ ఇత్నా ఆశ్చర్యజనక అద్వితీయ క్షమతాఓ సే పరిపూర్ణ హే కి దునియా భర్ కే వైజ్ఞానిక్ ఉస్ దేశీ మషీన్ ఆది తక్ నహీ బనా పాయే. మానవ జీవితం గురించి మనం చాలా తెలుసుకున్నాము అనుకుంటున్నాం, కానీ అందులో ఎంత ఆశ్చర్యజనకమైనటువంటి అద్వితీయమైనటువంటి విలక్షణతలు ఉన్నాయంటే, సామర్థ్యాలు ఉన్నాయంటే, ఈనాటి కూడా సైంటిస్టులు మానవ శరీరము లాంటి యంత్రమును తయారు చేయలేకపోయారు. దే కాంట్రిబ్యూట్ డూప్లికేటెడ్ మృత్యుకి భయ ఔర్ అమరత్వకి ఇచ్చాలి భారతీయ ఆచార్యం కో విచారకి ఏక నయా దిశది. కానీ ఫండమెంటల్ గా మనిషికి బేసిక్ గా రెండు కోరికలు ఉంటాయి, ప్రతివాడికి ఉంటాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. నెగిటివ్ ఏంటంటే చనిపోతానేమో అని భయం, ఎంత గొప్పవాడైనా చనిపోతాననే భయం మాత్రం వాడికి వదలదు. రెండవది ఏంటంటే ఇంకాస్త వాడు ముందుకు ఆలోచించగలిగితే అమరత్వాన్ని పొందగలమా. ఈ రెండు క్వశ్చన్స్ మీద లైఫ్ యొక్క ఎండింగ్ పాయింట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ లైఫ్, అమరత్వము అంటే కంటిన్యూటీ ఆఫ్ లైఫ్, మృత్యువు అంటే ద ఎండ్ ఆఫ్ లైఫ్, ఈ రెండింటి మీద భారతీయ ఋషులు చాలా సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు. ఉన్నోనే ఖోజా కి స్థూల్ శరీర కి శకతే, మొట్టమొదట వాళ్ళు స్థూల శరీరాన్ని బాగా అర్థం చేసుకున్నారు. విశ్లేషణ సే పాయా గయా కి పృథ్వీ జల్ అగ్ని వాయు ఔర్ ఆకాశ ఇన్ పాంచ్ మహాభూతం సే కియా గయా, కర్మం కే ద్వారా ఉత్పన్న సుఖ దుఃఖ ఆది కో భోగనే కా ప్రధాన ఆశ్రయ, నాశ హోనే వాలా ఉత్పత్తి వృద్ధి ఘటన బలన ఢీలా పడన ఔర్ నాశ హో జానే వాలా ఇన్ ఛే వికారో సే యుక్తి యా శరీర హే. అంతట ఎలిమెంట్స్ ని స్థూల శరీరంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని వాళ్ళు అనలైజ్ చేశారు. మొట్టమొదట ఏం చెప్పారంటే పంచతత్వాలతో నిర్మించబడింది. పంచతత్వాలు అంటే ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. దాని తర్వాత వాళ్ళ శరీరం చేసిన కర్మల వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. దాని తర్వాత ఖచ్చితంగా ఇది శరీరము, ఖచ్చితంగా ఇది శరీరము అంటే నాశనమైపోయేది, చీయతే ఇటు శరీరం, ఈ శరీరం నాశనమైపోతుంది అంటే ఇప్పటికి మూడు పాయింట్స్ పట్టుకున్నారు వాళ్ళు. పంచతత్వాలతో నిర్మించబడింది, నువ్వు చేసే పనుల వల్ల సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తావు, దాని తర్వాత ఖచ్చితంగా ఈ శరీరము నాశనమైపోతుంది. దాని తర్వాత ఆరు వికారాలు ఉన్నాయి ఇందులో, అంటే మోడిఫికేషన్స్. వికారాలు అంటే ఇక్కడ మనం అనుకునే వికారం కాదు, వికారం అంటే మోడిఫికేషన్. ఏంటి ఆ ఐదు రకాల మోడిఫికేషన్స్? మొట్టమొదటి ఇట్ టేక్స్ బర్త్ ఉత్పత్తి, దాని తర్వాత వృద్ధి, దాని తర్వాత తగ్గొచ్చు పెరగొచ్చు, ఘటన బడున నాలుగయ్యే. ఏంటంటే పుట్టడం, పుట్టిన తర్వాత పెరగటం, పెరిగాక పెరగొచ్చు తగ్గొచ్చు, వృద్ధి కావచ్చు తగ్గొచ్చు, నాలుగు. ఢీలాపన్ అంటే పట్టు సరగటం, ముసల్తనం, పట్టు సరగటం, దాని తర్వాత చివరికి నాశనం అయిపో. ఈ ఆరు తప్పవు శరీరానికి. అంటే ఎంత బేసిక్ థాట్స్ లోకి వెళ్ళారు. ఇంత మనం ఇది గమనించుకుంటూ ఉండాలి మన నిత్య జీవితంలో. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎప్పుడైతే అర్థమవుతాయో, సైన్స్ ఎందుకు డెవలప్ అయింది? బేసిక్ ప్రిన్సిపల్స్ తెలిసే కనుక. ఇస్మే అతి సూక్ష్మ ఆకాశ హై అర్థాత్ ఆకాశ తత్వ సే శరీరకి రచన ప్రారంభమవుతాయి. ఇంకోటి ఏం కనిపెట్టారు, వీటన్నిటిలోకి కనుక మీరు జాగ్రత్తగా చూస్తే ఈ ఆరు వికారాలు కానీ సుఖ దుఃఖాలు అనుభవించే కర్మలు చేసే శరీరం కానీ దీనిని పంచతత్వాలతో నిర్మించబడే శరీరానికి అలా మనం బ్యాక్ 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 వెళ్తే బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసుకుని అన్నిటికంటే సూక్ష్మమైనది ఏంటి అంటే ఆకాశం. అంటే అర్థం ఏంటి, బేసిక్ ఆకాశం. ఆకాశం నుంచి ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి. అందులో మన శరీరం కూడా ఉంది, ఈ ఇటిక కూడా ఉంది, సీమ కూడా ఉంది, దోమ కూడా ఉంది, ఎర్త కూడా ఉంది, సూర్యుడు కూడా ఉన్నాడు, ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. ఇంతట సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి ఏమిటి అంటే ఆకాశతత్వం. ఆకాశతత్వ దో భాగం మే బట్టర్ రహతా హై, ఆధారతో వో అప్నే జో కా త్యో స్వరూప్ మే రహతా హై, శేష ఆధే కో వాయు భాగ్ మే మిలా దేతా హై. ఇది మనం బొమ్మలో గీసాం, అది సగం అవుతుంది ఆకాశతత్వం. సగం అలాగే ఉండిపోతుంది, మిగతా సగం వాయుతత్వంలో కలుస్తుంది. అంటే వాయువు అంటే ఏంటి అర్థం, ఆకాశము ప్లస్ వాయుతత్వం కలిసి ఉంటుంది. ఈ మిక్స్చర్ అంటే ఏంటి, వాయువు అంటే వాయువు మాత్రమే కాదు అక్కడ ఉన్నది, వాయువుతో పాటు ఆకాశం కూడా ఉంది. ఈ సమ్మిశ్రణం మళ్ళీ సగం అవుతుంది. ఆ సమ్మిశ్రణంలో సగం ఎలా ఉంటుంది, వాయువులాగే ఉంటుంది. మిగతా సగంలో ఏం కలుస్తుంది, అగ్నితత్వం కలుస్తుంది. ఇది చాలా క్లియర్ కట్గా మీకు గురుదేవుడు రాసినటువంటి కుండలిని సావిత్రి గాయత్రి పుస్తకంలో ఉంది, తెలుగులో కూడా ఉంది, బొమ్మలు కూడా ఉన్నాయని అక్కడ చూసుకోండి. అంటే పంచతత్వాలతో మెల్లిమెల్లిగా ఈ స్థూల శరీరం ఎలా ఆవిర్భవించింది, ఈ లాజిక్ మీరు బొమ్మలా తీసుకోండి. ఆకాశము హాఫ్ ఆఫ్ ఇట్ ఇస్ మిక్స్డ్ ఇట్ ఎయిర్, ఈ ఎయిర్ మిక్స్డ్ ఆకాశంలో హాఫ్ అలాగే ఉండిపోతుంది, మిగతా హాఫ్లో అగ్ని కలుస్తుంది. అంతే నువ్వు అగ్ని అంటున్నావు కానీ అగ్నిలో ఆల్రెడీ ఏముందన్నమాట, ఆకాశం ఉంది, వాయువు ఉంది. ఆ అగ్ని మళ్ళీ సగం అవుతుంది, సగం ఆ మూడు పార్ట్స్గా అగ్నిగా ఉండిపోతుంది, దాంట్లో నీరు కలుస్తుంది. చేత నువ్వు నీరు అంటున్న దాంట్లో ఆల్రెడీ నాలుగు ఉన్నాయి. నీరు అంటేనే ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, నీరు ఉంది. ఈ మిక్స్చర్లో మళ్ళీ సగం అవుతుంది, అందులో పృథ్వీతత్వం కలుస్తుంది. అది స్థూలంగా మనకు కనిపించేటటువంటి ఈ పృథ్వీతత్వాన్ని మన మహర్షులు కనిపెట్టారు. అండ్ ఆ ప్రపోర్షన్స్ కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంకాస్త మనం జాగ్రత్తగా చూస్తే ఏమర్థమవుతుంది అంటే ఆకాశతత్వం అన్నిట్లోనూ కామన్గా ఉంది కదా. ఇంకా మన స్థూల శరీరంలో కూడా ఆకాశతత్వం యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. లాజిక్ అర్థమైంది అక్కడ, సగం ఆకాశం పక్కన ఉంది, మళ్ళీ సగం ఆకాశంలో వాయువు కలిసింది, ఆకాశము వాయువులో అగ్ని కలిసింది, ఆకాశము వాయువు అగ్ని జలములో నీరు కలిసింది, ఆ జలములో అన్నిట్లోనూ ఆకాశం కామన్గా ఉంటుంది. అంచేత మన స్థూల శరీరాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఖచ్చితంగా అందులో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆకాశ. భారతీయ యోగియుణ్ణి ఈ సంబంధమే కహాకి ఇసి శరీరమే మూడు చేతన బ్రహ్మకు ప్రాప్తకర్ అమరత్వ ప్రాప్తకర్ లేతి హై. అథర్వేద్ మే కహా గయా హై అష్టచక్ర నవద్వార దేవానాం పుర అయోధ్య కశ్యాన్ హిరణ్య కోశః స్వర్గో జ్యోతిష వ్రతః. ఈ దేహ మే ఆఠ చక్ర ఔర్ నవ ద్వార హై, దేవశక్తియుం కి పురి యహ అయోధ్య హై, ఉస్మే జో తేజస్వి కోశ హై వహీ తేజస్వితా సే యుక్త హోకర్ స్వర్గీయ ఆనంద సే పరిపూర్ణ హై. అంచేత ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి దాని గురించి చెప్పుకుంటూ ఆరు చక్రాలు, ఎనిమిది చక్రాలు, సాధారణంగా మనం ఏడు చక్రాల గురించి చెప్తాం కానీ ఇక్కడ ఎనిమిదో చక్రం గురించి కూడా చెప్తున్నాం. అలాగే మీరు కావాలనుకుంటే మీకు కావాల్సిన చక్రాలు చూసుకోవచ్చు. ఈచి నర్వ్ ప్లెక్సస్ ఎక్కడెక్కడ వచ్చే నరాలు కలుస్తూ ఉంటాయి, ప్రతిదీ ఒక చక్రమే. కానీ మెయిన్గా ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరాన్ని అయోధ్య అంటాం. చేత ఈ అయోధ్య రాముడు ఉండేటటువంటి అయోధ్య, జీవాత్మ ఉండేటటువంటి అయోధ్య, ఆత్మారాముడు ఉండేటటువంటి అయోధ్య ఈ శరీరమే. ఇందులో బేసిక్ గా ఏమున్నాయి, 8 చక్రాలు, 9 ద్వారాలు ప్లస్ లైట్. తేజస్విత అంటే లైట్ ఉంది. అకల్ట్ ఎనాటమీ అండ్ ది బైబుల్ పుస్తకమే డాక్టర్ కొహన్ హెరిన్ ని కొలంబియా విశ్వవిద్యాలయ కే డాక్టర్ లూయిస్ వర్మన్ కే నిబంధ వ్యక్తిత్వ కో ప్రభావిత కర్నే వాలి గ్రంథియా గ్లాండ్స్ రెగ్యులేటింగ్ పర్సనాలిటీస్ కే హవాలే సే బతాయా హై కి మనుష్య కే శరీర మే కుచ్ ఐసీ గ్రంథియా హై జో దేఖనే మే తో ఛోటీ హోతీ హై పర్ ఉన్కా మహత్వ అసాధారణ హై. ఇక్కడ మన అకల్ట్ ఎనాటమీ అనేటటువంటి పేరుతో ఓ బుక్ చదువుకున్నాం, జ్వాలాకుల మహర్షి. అందులో ది ఎండోక్రైన్ సిస్టమ్, డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏం ఒప్పుకుంటున్నారు అంటే ది డక్ట్లెస్ గ్లాండ్స్, ది ఎండోక్రైన్ సిస్టమ్ హ్యూమన్ పర్సనాలిటీని చాలా గొప్పగా ప్రభావితం చేస్తుంది. అందులో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు అంటే, కొంచెం 5 మిల్లీగ్రామ్స్ లో తేడా వస్తే మన శరీరంలో తెలివైన వాడు మూర్ఖుడైపోతాడు, లేకపోతే మూర్ఖుడు తెలివైన వాడు అయిపోతాడు. ఆ పర్సంటేజ్ మారితే ఐడిన్ యొక్క కాంపోజిషన్ థైరాయిడ్ గ్లాండ్. అప్పుడు సైంటిస్ట్లు ఏమనుకున్నారు అంటే, ఇంకే ఉంది, ఐడిని మనం ఇష్టం వచ్చినట్టు ఇంజెక్ట్ చేసేసుకుంటే మహా తెలివితేటలు పొందే వచ్చి ఇంకా వీ హ్యావ్ గాట్ ది కంట్రోల్ అనుకున్నారు. తర్వాత అర్థమైంది ఇట్ ఈజ్ ఎ హార్మోన్ అని. ఎక్కువ తీసుకోలేవు, తక్కువ తీసుకోలేవు, హార్మోనీలో ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అంటే తనకి కావలసిన కోరికలు తీసుకోవటానికి మొట్టమొదటి ఏంటి అంటే సమత్వం యోగ వచ్చేది, బ్యాలెన్స్ ఇస్ యోగ. ఎక్కువ తీసేసుకున్నంత మాత్రాన మందు నీకు ఎఫెక్ట్ ఇవ్వదు, తక్కువ తీసుకున్న ఎఫెక్ట్ ఇవ్వదు, కావలసిన పరిమాణంలో ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన రిఫరెన్స్ ఏంటంటే డాక్టర్ కోహెన్ హెలిన్ అనేటటువంటి ఆయన, డాక్టర్ లూయి వర్మన్ అనేటటువంటి ఒక ఎస్సేలో గ్లాండ్స్ రెగ్యులేటింగ్ పర్సనాలిటీ అనేటటువంటి దాని గురించి చెప్తూ అతి చిన్న పరిమాణంలో క్వాంటిటీలో మార్పు తెచ్చుకోగలిగితే డక్ట్లెస్ గ్లాండ్లో మీ పర్సనాలిటీ మారిపోతుంది. అంతఃస్రావి హార్మోన్ ఇన్ గ్రంథియం సహి స్రావిత్ హోకర్ శరీర పరివర్తనకు కారణమవుతాయి. ఈ డక్ట్లెస్ గ్లాండ్లోంచి వచ్చేటటువంటి ఈ స్రావాలే మానవ శరీరానికి యొక్క ఆరోగ్యానికి లేకపోతే బలహీనతకి కారణం. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఎనాటమీ మెడికల్ కాలేజ్ కర్నేల్ విశ్వవిద్యాలయ కే ప్రొఫెసర్ డాక్టర్ చార్ల్స్ ఆర్ స్టార్ యార్డ్ లిఖతే హై. ఈ ఎనాటమీ మెడికల్ కాలేజ్ ఆఫ్ కర్నేల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ చార్ల్స్ ఆర్ స్టార్ యార్డ్ ఇలా రాస్తున్నాడు. పేరు చదవాలి కదా, మన రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఈ పేరుంటే గుర్తు రాలేదు కానీ, లేకపోతే మన పేరు ముఖ్యం కాదు, సబ్జెక్ట్ ముఖ్యం. ఆంతరిక తత్వ వారి గ్రంథియ ఏక మహాన్ శాస్త్రక్ రూప మే గర్భధారణ సే లేకర్ మృత్యు తక్ స్త్రీయం పురుషం తదా సమస్త రీడ్ కి హడ్డీ వాళ్ళే జీవం తక్క నియంత్రణ కర్తి హే. బ్యాక్ బోన్ ఉన్నటువంటి యానిమల్స్ అన్నిట్లోనూ ఇంక్లూడింగ్ మేల్ అండ్ ఫిమేల్ స్పీసీస్, ఈ డక్ట్లెస్ గ్లాండ్స్ లో వచ్చేటటువంటి ఆ స్మాల్ సెక్రేషన్స్ దే కంట్రోల్ లైక్ ఎ కింగ్ మోనార్క్. అందువల్ల ఆ చక్రంలోనే అవి తిరుగుతూ ఉంటాయి. కనుక నిజమైన చక్రవర్తిత్వం ఏంటి అంటే ఈ డక్ట్లెస్ గ్లాండ్స్. గ్లాండ్స్ ఆఫ్ డెస్టినీ కే లేఖక్ డాక్టర్ ఇబో గైజీ కావ్లి యహాన్ తక్ మాన్ లియా కి అంతఃస్రావి గ్రంథియం పర్ నియంత్రణ రఖనే వాలే లోగో నహీ ఇతిహాస్ పర్ అధికార రఖ అప్నే జమానే కో కహాన్ సే కహాన్ తక్ బడా దియా. ఈ గ్లాండ్స్ ఆఫ్ డెస్టినీ అనేటటువంటి పుస్తకంలో డాక్టర్ ఈగో గైసీ ఈ బుక్ మనం తెచ్చుకోవాలి. గ్లాండ్స్ ఆఫ్ డెస్టినీ ఏం చెప్తున్నాడు అంటే, ఈ హిస్టరీని మార్చినటువంటి వ్యక్తులందరిలోనూ కూడా మిగతా వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే ఈ గ్లాండ్ సెక్రేషన్. ఈ గ్లాండ్ సెక్రేషన్ ఎక్కువగా ఆ పద్ధతిలో విలక్షణంగా ఉంది. అందుకే నేనేం చెప్పాను, ప్రతి వ్యక్తి కూడా విలక్షణే, యూనీకే. మీ గ్లాండ్ సెక్రేషన్ వేరు, తన గ్లాండ్ సెక్రేషన్ వేరు, ఇంకోటి గ్లాండ్ సెక్రేషన్ వేరు. అండ్ ఇన్ ఆల్ మ్యామల్స్ అంటే బ్యాక్ బోన్ ఉన్నటువంటి స్పీసీస్ అన్నిట్లోనూ కూడా ద రియల్ కంట్రోలర్ ఈజ్ ద గ్లాండ్ సెక్రేషన్. అంటే గ్లాండ్స్ ఆఫ్ డెస్టినీ అని ఆయన పేరు పెట్టాడు డాక్టర్ ఈవో గైకి కావ్. పేరు బాగున్నాయి, డాక్టర్ ఈవో గైకి కావ్. నెపోలియన్ బోనపార్ట్ యొక్క ఉదాహరణ దేతే ఏమి వాటర్లూ కే యుద్ధ కే సమయ నెపోలియన్ బోనపార్ట్ కా పిట్యూటరీ గ్లాండ్ మే ఖరాబీ నహీ ఆతీ తో వో హాస్తా నహీ. దానికి ప్రూఫ్ గా ఆయన ఇచ్చిన అనేక ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాటర్లూ వార్లో నెపోలియన్ ఊడిపోతాడు, అక్కడ అరెస్ట్ అయిపోతాడు. దానికి కారణం ఏంటి అంటే అప్పటికీ కొద్ది రోజుల ముందుగా అతని పిట్యూటరీ గ్లాండ్ లో సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ వచ్చి ఉండకపోతే హీ వుడ్ హ్యావ్ కాన్క్వర్డ్ దట్ వార్. అంటే ద గ్లాండ్స్ ఆఫ్ డెస్టినీ, అంటే మన ఋషులు ఈ చక్రాల మీద ఎంత రీసెర్చ్ చేశారో, కానీ మన ఋషులు చెప్పేటటువంటి చక్రాలు వీళ్ళు చెప్పేటటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ కావు, అంతకంటే సూక్ష్మమైనవి. శరీర కు జీవిత రక్షణకి ఆవశ్య క్రియాకలాపం కా సంచాలన యోన్ తో విభిన్న అంగ అవయవం ద్వారా హోతా హై, పరంతు ఉస్కా మూలభూత ఆధార్ మస్తిష్క సంరచ సంచార ప్రణాళిక. డైజెషన్, మనం చేసేటటువంటి అనేక క్రియాకలాపాలన్నీ కూడా రకరకాల పార్ట్స్ ద్వారా జరుగుతున్నప్పటికీ ద మెయిన్ సీట్ ఎక్కడ అంటే బ్రెయిన్. మన్ మస్తిష్క కే క్రియాకలాప్ ఏమి విచారణ భావన స్థితి వాస్తవ అనురూపి వ్యక్తిత్వ కా నిర్మాణ ఔర్ తదనురూప్ ప్రగతి కా మార్గ ప్రశస్త అవుతాయి. మన బ్రెయిన్ ఎలాగా డెవలప్ అయి ఉంటుందో, మన బ్రెయిన్ లో ఎలాంటి ఆలోచనలు ఎమోషన్లు వస్తూ ఉంటాయో వాటి ప్రకారంగానే మన భౌతిక జీవితము నియంత్రింపబడుతుంది. ప్రఖ్యాత మస్తిష్క విజ్ఞాని డాక్టర్ పీటర్ వింగేట్ కే అనుసార్ మానవీయ మస్తిష్క మే 10 అరబ్ కే లగ్భగ్ న్యూరాన్స్ హోతే హై. అరబ్ అంటే 10 crores, 10 అరబ్ అంటే 10 into 10 crores, అంటే 100 crores ఆఫ్ న్యూరాన్స్, అంటే ద స్మాల్ సెల్స్ విచ్ మేకప్ ద బ్రెయిన్. మన శరీరం సెల్స్ తో తయారైంది, బ్రెయిన్ న్యూరాన్స్ తో తయారై ఉంటుంది. అందులో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి అంటే 100 crores న్యూరాన్స్ కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పాడు ఆయన డాక్టర్ పీటర్ వింగేట్. ఇన్కే ద్వారా ఏక విశిష్ట ప్రకార కా విద్యుత్ ప్రవాహ ఉత్పన్న కియా జాతా హై జో మానవీ కాయారూపీ యంత్ర కే ఆంతరిక ఔర్ బాహ్య వాతావరణ కో పూరీ తరహ ప్రభావిత ఔర్ నియంత్రిత కర్తీ హై. ఈ 100 crores న్యూరాన్స్ లో వచ్చే సర్కిట్స్ అండ్ షార్ట్ సర్కిట్స్ అండ్ డిఫరెంట్ సర్కిట్స్ ఎలక్ట్రికల్ ప్రవాహము మన బ్రెయిన్ లో ఏ విధంగా అవుతుంది జరుగుతుందో, దానివల్ల మన ఆలోచనలు ఆధారపడతాయి, మనం చేసేటటువంటి క్రియాకలాపాలు ఆధారపడతాయి. డాక్టర్ పీటర్ నే మస్తిష్క్ కో 3 భాగోమే విభక్తి కియా హై. ఈ డాక్టర్ పీటర్ వింగేట్ అనే ఆయన మన బ్రెయిన్ ని 3 భాగాలుగా విభజించాడు. 4 brain, మిడ్ బ్రెయిన్ అండ్ హై మిడ్ బ్రెయిన్, ముందున్నది మధ్య ఉన్నది చిత్రాలు కాకుండా. అండే కి ఆకృతి కే సదృశ్య ఈ హిస్సే కో థాలమస్ కియా జాతా హై, థాలమస్ కహా జాతా హై, ఔర్ ఇస్కే నీచే స్థిత భాగ కో హైపోథాలమస్, ఔర్ జహాన్ సే మానవ మెషిన్ కి సంపూర్ణ గతివిధియా సంచాలిత హోతీ రహతీ హై. 4 brain కో ఉన్నోనే మస్తిష్క కే సబ్సే, ఒక సెంటెన్స్ మధ్యన వదిలేశాను, 4 brain, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్, దాని తర్వాత సెంటెన్స్ ఏంటి అంటే 4 brain కో ఉన్నే మస్తిష్క సబ్సే బడా ఏవం మహత్వపూర్ణ భాగతే హువే ఉసే న్యూ బ్రెయిన్ కే నామ్ సే సంబోధిత కియా హై. 4 brain ఇస్ ఇన్ 2 brain, చాలా మంది యానిమల్స్ లో ఈ 4 brain ఉండదు, అందుకే వాళ్ళ ఈ నుదురు కొంచెం కిందకు ఉంటుంది, లోతుగా కళ్ళ మీద నుంచి కళ్ళ డెవలప్ అయిపోతుంది, 4 brain ఉండదు. అంతే ప్రకృతిలో ఇది కొత్తగా ఏర్పడింది కనుక మనిషి శరీరంలో దీన్ని న్యూ బ్రెయిన్ అని పేరు పెట్టాడు ఆయన. ఆయన ప్రకారము 4 brain ని న్యూ బ్రెయిన్ అని చెప్పాడు. అండే కే ఆకృతి కే సదృశ్య ఇస్ హిస్సే కో థాలమస్ కహా జాతా హై, దాని కింద ఉన్నటువంటి భాగాన్ని థాలమస్ అంటాం. లోపల బొమ్మ మనం తర్వాత చూద్దాం, కానీ అది ఒక కొడుకు కొడంటే ఉంటుంది, దాన్ని థాలమస్ అంటాం. దాని కింద భాగాన్ని హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ అనే ఆ కింద భాగం అంటే ఆల్మోస్ట్ మనం ఆజ్ఞాచక్రం అని ఎక్కడ మనం అనుకుంటాం లోపల, అక్కడ నుంచి మన క్రియాకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ పిట్యూటరీ గ్లాండ్ లొకేషన్ కూడా అక్కడే ఉంటుంది హైపోథాలమస్. मानवीय विचारणाओं आकांक्षाओं और भावनाओं का केंद्र इसी को माना गया है। ये हाइपोथैलेमस ने मानव యొక్క ఆలోచనలు ఆకాంక్షలు భావనల కేంద్రము ఉన్నది। అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, మన కార్యక్రమాలన్నీ కూడా హైపోథాలమస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి। దాన్ని మనం బొట్టు పెట్టుకునే చోట కానీ చిలకం పెట్టుకునే చోట కానీ ఇదంతా కూడా ఇండైరెక్ట్ గా అక్కడ లోపల ఉన్న హైపోథాలమస్ యొక్క చూడు అనేటటువంటి ఒక ఇండికేషన్। ఇది మానవ శరీరం యొక్క విలక్షణత గురించి కొన్ని పాయింట్స్ చెప్పాడు। హౌ డిఫికల్ట్ ఇట్ ఈజ్ అండ్ హౌ ట్రబుల్సమ్, ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవడం చాలా మంచిది। చాలా మంది ఏం చెప్తారంటే ఐన్స్టీన్ లాంటి వాడే తన బ్రెయిన్ యొక్క 10% ఉపయోగించుకున్నాడు అని। ఐన్స్టీన్ లాంటి మహామేధావే, మరి అలాంటప్పుడు మన బ్రెయిన్ ఎంత ఉపయోగించుకుంటాం? ఫోర్ బ్రెయిన్ గురించి అది ఇంకా ఈ హైపోథాలమస్ ఉందా లేదా దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం లేదా మనకు తెలీదు। సమ్ అదర్ పవర్ ఈ సమూహ కంట్రోలింగ్ ఇట్ అండ్ కంటిన్యూయింగ్ అవర్ లైఫ్ ప్రాసెస్, దాని శక్తి గురించి తెలుసుకునేటటువంటిది ఆధ్యాత్మికత। అందుక నెక్స్ట్ హెడింగ్ ఏం చెప్తాడు అంటే మానవ జీవన్నే ఆధ్యాత్మిక సంభావన। దీని గురించి మనం తెలుసుకోవటం వల్ల మానవ జీవితంలో ఏమేమి సాధించగలం మనం, మొదటిది ప్రతిభ పరిష్కారం, టాలెంట్। ఈ టాలెంట్ లో ప్రతిభా పరిష్కారం అనేటటువంటి మాట గురుదేవుడు కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వాడతారు, ఇంటెన్స్ గా వాడతారు, బాగా పాడగలిగేవాడు ఉన్నాడు వాడు, ప్రజల మనోభావాల్ని మార్చగలిగే రివల్యూషనరీ సాంగ్స్ పాడవచ్చు, వాళ్ళని లేపవచ్చు, లేకపోతే ప్రజల్ని కింద పడవేసేటటువంటి పాటల్ని పాడి వాడు డబ్బు సంపాదించుకుంటూ మనుషుల్ని నాశనం చేయొచ్చు। అంచేత యూ హ్యావ్ టు క్లెన్స్ మోడిఫై యువర్ ప్రతిభ। అంచేత మొట్టమొదటి ఏంటి అంటే ప్రతిభా పరిష్కారం। ప్రతిభా పరిష్కారం అంటే అర్థం ఏంటి అంటే ముందు ఒక టాలెంట్ ఉండాలి, ఆ టాలెంట్ డెవలప్ చేసుకున్నాక దాన్ని పాజిటివ్గా కరెక్ట్గా వాడుకోవాలి। రెండవది ఏంటి, అంతర్ద్వంద్వంసే ముక్తి। ఎప్పుడు కూడా మనిషికి టు డూ ఆర్ నాట్ టు డూ, షేక్స్పియర్ అన్నాడు అంటాడు హ్యామ్లెట్ లో, చేస్తామా ఇది చేద్దామా, ఇది చేద్దామా అది చేద్దామా। అందుకే నేను చాలాసార్లు మన పిల్లలకి వాళ్ళకి చెప్తూ ఉంటాను, మీరు డిసైడ్ చేసుకోగలిగేటప్పుడు, మేము మీ డెసిషన్ మిమ్మల్ని అడిగినప్పుడు గివ్ ఏ పాజిటివ్ డెసిషన్, హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటారా మసాలా దోశ తింటారా మీ ఇష్టం, నేను అడిగారు కదా నువ్వు ఏం తింటావు మీ ఇష్టం ఎందుకంటున్నావు, దట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డబుల్ యాటిట్యూడ్। ఆ డబుల్ యాటిట్యూడ్ ఉండదు, దాన్ని అంతర్ద్వంద్వం అని ఇక్కడ అంటే ఇన్నర్ టర్మాయిల్, చేయొచ్చా చేయకూడదా, ఇది మంచిదా అది మంచిదా, డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అంటే ఇంకా కాస్త మంచిది అది। దాని తర్వాత సంవేదన ఇంకా విస్తారం, సంవేదనలు అనేటటువంటి మాట ఎంపతీ అంటాం ఇంగ్లీష్ లో, సింపతి ఎంపతి, ఇది ఈ స్పిరిచువల్ సైన్స్ లో చాలా ముఖ్యం। సంవేదన అంటే అర్థం ఏంటి, వేదన అంటే ఒక బాధ మామూలుగా, కానీ సంస్కృతంలో వేదన అంటే ఇట్ ఈజ్ అన్ ఇమోషన్। ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీకి స్టూడెంట్స్ వెళ్ళారు, ఇంజనీర్లు అవుతారు అంటే ఏమయ్యారు వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ కి సంవేదన పొందారు। సంవేదన అంటే ఇట్ ఇస్ ట్యూనింగ్, వేదన అంటే భావం బాధ అని కాదు అక్కడ ఇమోషన్, ఇంజనీరింగ్ ఇమోషన్ కి ట్యూన్ అవుతే ఇంజనీరింగ్ సంవేదన ఉంది, మందిచ్చేటటువంటి వేదనకి మీరు ట్యూన్ అవుతే మెడకు సంవేదన, సంవేదన అంటే ఇప్పుడు అర్థమైంది కదా, సమ్ అంటే ఇట్ ఇస్ ట్యూనింగ్, దేనికి వేదన అంటే ఇక్కడ బాధ అని అర్థం చేసుకోకండి, ఎనీ ఇమోషన్ అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు। అంచేత ఇక్కడ మీకు ఈ స్పిరిచువల్ సైన్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు సంవేదనని విస్తరింప చేసుకోగలుగుతారు। ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ సంవేదనకే లోన్ అవ్వగలరు, మిగతా వాళ్ళకేం అర్థం కాదు, మెడిసిన్ చదివిన వాళ్ళు మెడిసిన్ సంవేదనకే అర్థం కాగలరు, కానీ వీడు ప్రపంచంలో ఉన్న అన్నిటికీ ఎంపతి వస్తుంది, సంవేదన వస్తుంది, అందువల్ల ప్రపంచంలో ఉన్న వాటి గురించి అంతా తెలుస్తుంది వాడికి। అందుకే రామకృష్ణ పరమహంస ఒకసారి వివేకానందతో చెప్పాడు, నాకు జంతువుల భాష అర్థం అవుతుంది, పక్షుల భాష అర్థం అవుతుంది, వేదన అనే మాట అర్థమైంది కదా, వేద అంటే టు నో, నా అంటే మేమందరం, అందరం కలిసి నేర్చుకునేది వేదన. కానీ ఇక్కడ వేదన అనే మాటకి మనం రిలేట్ తలకిందలు అర్థం ఇస్తాం. అంటే ఏంటి, ఒక నేరో మీనింగ్ ఇస్తాం. ఒక సంకీర్ణమైన దృష్టికోణం ఏంటి అంటే బాధ. ఇంతే బాధకే ఇప్పుడు మనం సంవేదన పడలేము. ఎవడైనా బాధపడుతూ ఉంటే వాడి బాధకి మనం కూడా అయ్యో పాపం బాధపడుతుంది. కానీ ఎవరైనా ఆనందిస్తూ ఉంటే వాడితో పాటు మనం ఆనందించలేము. అది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం హలో విష్ యూ హ్యాపీ అబ్బా నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావా అని కంగ్రాచులేట్ చేస్తావు, కానీ వాడి ఇమోషన్తో సంవేదన లేదు. యూ ఫీల్ అన్హ్యాపీ, ఫెయిల్ అయిపోయాడు అనుకోడు. అయ్యో పాపం ఫెయిల్ అయ్యావాను మనస్ఫూర్తిగా అంటావు. అది సంవేదన అనే భావం తేడా తెలుస్తుంది కదా. అంతేత పాజిటివ్ సైడ్ లో కూడా విస్తరింప చేయగలిగేటటువంటి ఎబిలిటీ మీకు వస్తుంది టు ఎంజాయ్ అదర్స్ ఎంజాయ్మెంట్. దాన్నే సంవేదన ఇంకా విస్తారం. సంకల్ప శక్తిక వికాస్, అనుకున్న చేయగలిగేటటువంటి శక్తి వస్తుంది. అంతర్దృష్టిక వికాస్, ఇన్నర్ విజన్. గాంధీ గారు దీన్ని ఇన్నర్ వాయిస్ అంటూ ఉండేవారు. దాని తర్వాత అతీంద్రియ క్షమత వంక వికాస్. అతీంద్రియ క్షమత అంటే ఇంద్రియాతీత శక్తులు, దృష్టి, దివ్య దృష్టి. అలాగే మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, ఐదు దివ్య దృష్టి, ఐదు పంచ దివ్య శక్తులు మనకు వస్తాయి. అతీంద్రియ సామర్థ్యాలు మనకి వికసింపబడతాయి. ప్రతిభా పరిష్కారం, ఇంకా వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఆయన. ఆధ్యాత్మిక ప్రతిభ జీవన్ కా మూల్ ఔర్ మౌలిక్ బిందు. రకరకాల ప్రతిభ, ప్రతిభ అంటే టాలెంట్. సైన్స్ లో టాలెంట్ ఉండొచ్చు, ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్ మీకు టాలెంట్ ఉండొచ్చు. కానీ ఏదైనా టాలెంట్ మీకు ఎక్కడ ఉండాలి అంటే స్పిరిచువల్ సైన్స్ లో ఉండాలి. ఆధ్యాత్మిక టాలెంట్ ఉంటే మిగతావన్నీ మీకు వస్తాయి. జహాన్ పర్ హమారే హోనే కా ప్రశ్న ఉభర్తా హై ఔర్ ఉస్కా సమగ్ర సమాధానం మిల్తా హై. ఎందువల్ల అంటే ఈ ఆధ్యాత్మిక ప్రతిభ ఎప్పుడైతే మనలో వికసిస్తుందో రెండు పాయింట్స్ మీకు చాలా క్లియర్గా ఉంటాయి. మీరు ఇక్కడే ఎందుకున్నారు, ఫలానా చోట ఫలానా వాళ్ళ కూతురుగా, ఫలానా వాళ్ళ భార్యగా, ఫలానా వాళ్ళ తల్లిదండ్రులుగా, ఫలానా సొసైటీలో ఫలానా ఆనందము ఫలానా దుఃఖాలకి కారణంగా ఎందుకున్నాము అనే ఈ టోటల్ రిలేషన్షిప్స్ మనకి అర్థమవటం మొదలెడుతుంది. గోల్మెన్ నే వేదిక మాన్యతాం కో సామయిక ఢంగ్ సే వ్యక్త కర్తే హువ కహా కి కేవల్ ఐక్యూ సే జీవన్ నీరస్ సేవన్ సే షో జాతా హై జబ్కి మాత్ర భావనాయే జీవన్ కో ఐసే చౌరాహే పే ఖడా కర్తా హై జహాన్ సే కిసి ఏక నిర్దిష్ట పద్ కా చయన్ కర్తానా కఠిన్ హై. ఇక్కడ ఎవడైనా గోల్మెన్ అనేటువంటి ఆయన, మనం ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఐక్యూసి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఇంటెలిజెంట్ క్వశ్చన్స్. కానీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ క్వశ్చన్ ఐక్యూ ఏం చేస్తుందంటే మీ జీవితాన్ని శుష్కంగా రసహీనంగా చేస్తుంది. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మీ దగ్గర, కానీ మీ లైఫ్లో వాల్యూ ఏముంది? ఏం వాల్యూ లేదు. ఇంజనీరింగ్ కాలేజీకి మన పిల్లల్ని పంపించడానికి మీరు భయపడతారో భయపడతారో తెలియదు, కానీ నాకు భయంగానే ఉంది. ఎవడు ఎప్పుడు ఎవడిని ఎవడు గొంతు కోసేస్తాడో, ఎవడు కలిసి కోసేసుకుంటాడో. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ అంటే వాడు కోసుకునే స్థితి వరకు వచ్చేసాడు. నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైంది కదా. 2 ఇయర్స్ బ్యాక్ ఆ విజయవాడలోనే అలాగే జరిగింది. అంటే మన కుటుంబాన్ని అంతా కూడా చూస్తే ఇట్ హెస్ బికమ్ డ్రై బ్యాడ్ అని సృష్టించిపోయింది, రసవిహీనం అయిపోయేసరి కదా. నోబడీ వాంట్స్ టు లివ్. వై దే ఆర్ కంటిన్యూయింగ్ టు లివ్ దే జస్ట్ డోంట్ నో. ఎందుకయ్యా ఈ జీవితం గబక్కున ఎవరినైనా కాలువ పట్టు అడిగితే మనకు తెలియదు అంటే నాకు అనిపించదు కదా. నువ్వు పేరు గట్టిగా చెప్పేస్తే రికార్డ్ అయిపోతున్నాయో అక్కడ. అంచేత హృదయంతోనే జీవించడం మొదలెట్టామనుకో, ఇంటలెక్ట్తో కాకుండా, అప్పుడు నీకు డెసిషన్ మేకింగ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. హృదయంతో నాన్న ఒక మాట అంటాడు, అమ్మ ఒక మాట అంటుంది, భార్య ఒక మాట అంటుంది, ఆల్ ఆఫ్ దెమ్ లవ్ యూ, ఇంకా నువ్వు ఎవరి మాట వినాలి? ఇంచేత నువ్వు ఎలాంటి సెంటర్లో ఉంటావంటే నీ ఎవరి మాటగా అర్థం చెప్పదు. ఐదర్ ఇట్ బికమ్స్ డ్రై ఆర్ బికమ్స్ మునిగిపోతావు అందులో రసంలో. రెండు ప్రాబ్లమాటిక్కే. అత జీవన్ మే విచార్ ఓర్ భావనాయే దోనోం కా బరాబర్ ఏవం మహత్వపూర్ణ స్థానం. అంతేత లైఫ్ లో ఆలోచనలు భావనలు, భావనలు హృదయం నుంచి వస్తుంది. నీకు ఆకలిగా ఉంది, నువ్వు చనిపోవటానికి రెడీగా ఉన్నప్పుడు, ఇంకోడెవడో ఆకలిగా ఉన్నప్పుడు లాజిక్ ఏం చెప్తుంది, బ్రెయిన్ ఏం చెప్తుంది నువ్వు తెలియదు. భావన ఏం చెప్తుంది వాడికి, ఇంతకు ఏది రేటు? రెండు ఇంపార్టెంటే, కామన్ సెన్స్ ఆస్పెక్ట్. అంతేత మన ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో ఎమోషన్స్కి తావులేదు. ఎమోషనల్ ట్రైనింగ్ మనం ఇవ్వటమే. అంతేత ఎక్కడెక్కడ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ వస్తున్నాయో అక్కడక్కడ మన పిల్లలు, పేరెంట్స్ అండ్ ఆల్ అవర్ ట్రైనింగ్. ఓ పంట సమానంగా పండలేదు, ఆత్మహత్య చేసుకుంటాడు, ఇంకో గతి లేనట్టు. కానీ అంత బాధలో ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది ఉండుంటారు, వాడి పక్క ఫ్రెండ్స్. మరి వాళ్ళని చేసుకోవటం లేదు కదా. భావార్థం కొంత చెప్తుంది, వాడు బాధపడకూడదు, బాధపడటం లేదు అని అంటే ఎమోషన్స్లో వాడి లైఫ్ గురించి వాడు ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తున్నాడు తప్ప, వీడు పక్కకు పోతే ఫ్యామిలీ ఏమవుతుంది అనే ఫీలింగ్స్ పోయి. అంతేత థాట్స్ అండ్ ఫీలింగ్స్, ఆలోచనలు ఫీలింగ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ హౌ టు బ్యాలెన్స్ దమ్ అనేది స్పిరిచువల్ సైన్స్ మాత్రమే చెప్తుంది. ఆధ్యాత్మిక ప్రతిభానే ఐక్యూ ఆర్ ఈక్యూ దోనో కాహి నూతన ఆయామ రహతే హై. యా ఆధ్యాత్మిక ప్రతిభా హై జో ఇన్సాన్ కే అందర్ ఛిపీ హుయి యోగ్యతా హై ఔర్ జిస్సే బుద్ధ మహావీర్ ఏమో వివేకానంద్ కలే జా సక్తే. ఈ స్పిరిచువల్ టాలెంట్ ఎంత గొప్పది అంటే, ఓ వివేకానందుడు, ఓ మహావీరుడు, ఓ బుద్ధుడు, ఓ క్రైస్ట్, ఓ వివేకానంద ఈ స్పిరిచువల్ సైన్స్ అర్థం చేసుకుంటే, అంటే నువ్వు మామూలు వ్యక్తివైనా ఆ లెవెల్ వ్యక్తికి మారగలిగేటటువంటి టెక్నాలజీ నీకు అర్థమవుతుంది. అంతే ఐక్యూతో పాటు ఈక్యూ కూడా, ఇంటెలిజెంట్ క్వోషెంట్ అండ్ ఎమోషనల్ క్వోషెంట్, రెండు ఇంపార్టెంట్. దానా జవహర్ ఏవం ఇంకే సైకాట్రిస్ట్ పతి ఇయాన్ మార్షల్ నే స్పిరిచువల్ క్యాపిటల్ నే బతాయా కి ఆధ్యాత్మిక ప్రతిభ మానవ జీవన్ కే వికాస్ కో అనంత సంభావనాం కో రేఖాంకిత్ కర్తీ హై. ఈ దానా జవహర్ అనే ఆవిడ, ఆయన సైకాట్రిస్ట్ అయిన హస్బెండ్ ఇయాన్ మార్షల్, ఈ స్పిరిచువల్ క్యాపిటల్ వల్ల ఎంత గొప్ప పనులు మనం చేయవచ్చో, ఎంత ఎవల్యూషన్లో మనం ముందుకు వెళ్ళవచ్చో తెలుసుకోలేము. అనంతమైనటువంటి సంభావనలు ఉన్నాయి. దీనికి లిమిట్స్ ఏమీ లేవు, ఇస్కి కోయి సీమా నహీ హై. ఇసీ కారణ శ్రీ అరవింద్ కహతే హై సాధక్ కే లియే హమేషా ఏక్ స్థాన్ రిక్త హోతా హై ఔర్ వహ స్థాన్ భగవాన్ హోతా హై. సాధక్ భగవాన్ తక్ పహుంచ సక్తా హై, ఆధ్యాత్మ మే సీమాంకన్ కహాన్ హై. సో సాధకుడు జీవితంలో ఒక స్థానం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, అక్కడ భగవంతుడు ఉంటాడు. ఈ భగవంతుడికి నువ్వు లిమిట్ ఎక్కడ పెడతావు? లిమిట్ పెడితే ఈజ్ నో గాడ్, లిమిట్ లెస్, అన్లిమిటెడ్. అంతేత సాధకుడి యొక్క జీవితంలో ఈ భగవద్శక్తి ఎంత పని చేయగలదు అనే దానికి లిమిట్ లేదు. నువ్వు పెట్టుకోవాలి లిమిట్, నాకు ఇది చాలు అని అరవింద్ అన్నాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్, ఆధ్యాత్మిక ప్రతిభాకి నీవు పరే వా అసీమ్ బతాయా గయా హై. స్పిరిచువల్ టాలెంట్కి ఓ ఫిక్స్డ్ లాస్ కానీ, ఓ ఫిక్స్డ్ లిమిట్స్ ఉన్నాయని కానీ చెప్పరు. ఇట్ ఈస్ బియాండ్ లిమిట్ అండ్ పాసిబిలిటీ. ఏ సారా తానా బానా ఆధ్యాత్మిక ద్వి ఆయామి భూమి పర్ బునా గయా హై, ప్రథమ పవిత్రత, దూసరా రూపాంతర. చేత ఈ మొత్తము ఆధ్యాత్మిక శక్తి యొక్క డెవలప్మెంట్ రెండు ఫీల్డ్స్ లో జరుగుతుంది. ఒకటి ప్యూరిఫికేషన్, రెండోది డెవలప్మెంట్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మనం ఆపుతాం. చేత స్పిరిచువలిజంలో, స్పిరిచువల్ సైన్స్ లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పవిత్రీకరణము, రెండోది రూపాంతరణ. పవిత్రీకరణము అంటే మేము ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉంది అక్కడ. బ్యాప్టిజం అని చెప్తూ ఉంటాం, నీళ్ళల్లో ముంచుతూ ఉంటారు, మనం నీళ్లు చల్లుకుంటూ ఉంటాం, స్నానాలు చేస్తూ ఉంటాం. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఏం జరుగుతుంది అక్కడ? ఫిజికల్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, కానీ నీ మిగతా భాగాలు ప్యూరిఫై అవుతున్నాయా? నీ మైండ్ ప్యూరిఫై అవుతుందా? ముందు ఉన్న చెత్త పోవాలి. చెత్త పోయాక ఏమవ్వాలి? రూపాంతరణ, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అంటే ముందు మట్టితో ఉన్నటువంటి ఖనిజాల్ని ప్యూర్ మెటల్గా తయారు చేస్తాం. కానీ ప్యూర్ మెటల్ గా తయారు చేసాక దాన్ని ఏం చేయాలి? ఇట్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద పార్ట్ యూ వాంట్. స్పూన్ కావాలా, షోడల్ కావాలా, సుత్తి కావాలా, దూలం కావాలా, నీకేం కావాలా మెటల్తో, దానికి తగినట్టు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. కానీ ముందు ఏం చేయాలి? ప్యూరిఫికేషన్ చేయాలి. ఇంచేత శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి మహావ్యక్తి చేసినటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే, అండ్ లాస్ట్ పాయింట్, నోబడీ ఎల్స్ విల్ ఆర్ కెన్ డూ ఇట్. ఈ మాట నేనంటే చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీ గురువు గారు కనుక అలా చెప్తాను, న్యూటన్ తప్ప ప్రపంచంలో ఇంకెవరు గ్రావిటేషన్ లాస్ కనిపెట్టలేరు, కనిపెట్టరు అన్నాను అనుకో, రైటా తప్పది ఇంకోడెవరు కనిపెట్టడం లేడు. ఇంకేంటి, ఇట్ ఈజ్ ఆల్రెడీ డిస్కవర్డ్. కనిపెట్టింది ఎవరు? న్యూటన్. అలాగే స్పిరిచువల్ సైన్స్ యొక్క నియమాలు కనిపెట్టింది ఈయన కనుక, ఈ కనిపెట్టినటువంటి వ్యక్తి ఈయనే కనుక, ఇంకా స్పిరిచువల్ సైన్స్ లో దేర్ మే బి అండర్ కరెంట్స్. అండర్ కరెంట్స్ అంటే ఏంటి? టెక్నాలజీ డెవలప్ అవ్వచ్చు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఎలక్ట్రానిక్స్ యొక్క డెవలప్మెంట్ ఈ రోబోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదంతా. కానీ ఎలక్ట్రిసిటీ డెవలప్ అయినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ దాని గురించి కానీ ఎవరికి తెలియదు, పాసిబిలిటీ కూడా ఊహించలేదు ఎవరు ఈ మొబైల్ ఫోన్స్ గురించి, ఈ జెట్ ఫోన్ గురించి. కానీ ఎప్పుడైతే మీకు ఒకసారి ఆ బేసిక్ సీక్రెట్ తెలిసిందో సైన్స్, తర్వాత ఏం డెవలప్ అవుతుంది? టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అంటే శ్రీరామ శర్మ ఆచార్య ద్వారా తయారు చేయబడినటువంటి స్పిరిచువల్ రిలిజియన్ ఆర్ సైంటిఫిక్ రిలిజియన్ ఇంకింకోడెవరు కనిపెట్టాడు. మీకేం కనిపెడతారు? టెక్నాలజీ కనిపెడతారు. అందువల్ల మన లైఫ్ ను మౌల్డ్ చేసుకోవడానికి ఒక రోల్ మోడల్ కావాలి. కనుక మనం ఏ సైన్స్ చదువుతామో ఆ సైంటిస్ట్ పేరు మీద ఆ లాస్ చదువుతాం. న్యూటన్స్ లాస్, లెవెజియర్స్ లాస్, ఎకానమిక్స్ లో కూడా రకరకాల మార్షల్స్ లాస్ అని రకరకాల నియమాలు ఉంటాయి. పేరు అయితే ఆ సైంటిస్ట్ పేరుతో చెప్తున్నాం, కానీ చదివేది నియమాలు. మార్షల్స్ లాస్ అంటే మార్షల్ గురించి ఏం చెప్పాం మనం, నియమాల గురించి చెప్తాం. అలాగే శ్రీరామ శర్మ ఆచార్య శతనామావళిలో మనము పేరు శ్రీరామ శర్మ ఆచార్య చెప్తాం, కానీ ఆయన ఏం చేశాడో చెప్తాం, అది మనం పాటించడానికి చెప్తాం. ఉదాహరణ కమ్యూనిజం. ఇంకా మీరు ఎప్పుడు చెప్పినా కార్ల్ మార్క్స్ ద ఒరిజినేటర్. ఇంకా మళ్ళా న్యూ కమ్యూనిజం అంటే ఏం రాదు, అందులో టెక్నికల్ డిఫరెన్సెస్ రావచ్చు, మావోయిజం అని, నక్సలిజం అని రకరకాల ఇజమ్స్ వస్తాయి. అలాగే స్పిరిచువల్ సైన్స్ యొక్క బేసిస్ ఈ శ్రీరామ శర్మ ఆచార్య లైఫ్ లో స్టార్ట్ అయింది. హ్యాస్ గివెన్ ద లాస్ విచ్ వీఆర్ గోయింగ్ టు రీడ్. ఈ పుస్తకంలో మనం ఆ లాస్ గురించి చదువుతాం, కానీ ఈ పుస్తకంలో ఆ లాస్ గురించి చదవటం కంటే ఆయన ఆ లాజుని తన జీవితంలో ఎలా ఉపయోగించుకున్నాడు అనేది మనం చదవటమే అష్టోత్తర శతనామావళి. కనుక ఆ శతనామావళిని మనం చదువుకుంటూ ఉంటాం. మొన్న లాస్ట్ టైం మొదటి చది మనం చదివాం, అది మన జీవితంలో భాగం అవ్వాలి. వి షుడ్ లివ్ లైక్ దట్. ఇంజనీరింగ్ చదివినప్పుడు ఇంజనీరింగ్ యాక్టివిటీస్ మన లైఫ్ని డామినేట్ చేస్తాయి, మెడిసిన్ చదివినప్పుడు మెడికల్ యాక్టివిటీస్ మన లైఫ్ డామినేట్ చేస్తాయి, మన స్పిరిచువల్ సైన్స్ చదివినప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య డామినేట్ చేయడు, ఆయన లైఫ్ విధానం డామినేట్ చేస్తుంది. చూడండి, మదన్ మోహన్ మాలవ్య ద్వారా గాయత్రి దీక్ష పొందిన వారికి నమస్కారము. అంతేత వి స్టార్ట్ విత్ గాయత్రి మంత్ర. మనం అందరం గాయత్రి మంత్రం చేసుకుంటూనే ఉన్నాం. గురు అనుగ్రహం వలన జన్మజన్మల సంబంధము తెలుసుకున్న వ్యక్తికి నమస్కారము. ఇక్కడ టెక్నికల్ గా నన్ను చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, జన్మజన్మల సంబంధం మాకు ఎలా తెలుస్తుంది మాస్టారు? తెలియటానికి ఏముంది, రిలేషన్షిప్ ఉంటేనే జన్మజన్మల సంబంధం ఉంటుంది, ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ సంబడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పాస్ట్ లైఫ్. ఇఫ్ యు ఆర్ అన్హ్యాపీ విత్ సంబడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పాస్ట్ లైఫ్. బెస్ట్ బుక్ దీనికి ఏంటి అంటే జన్మజన్మల సంబంధం తెలుసుకోవడానికి మెనీ మెన్షన్స్ ఎడ్గర్ చేసి. కానీ గురుదేవులు చెప్పేది ఏంటి అంటే, మీరందరూ ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కనుక కబీర్గా, సమర్థగురు రామదాస్ గా, శ్రీరామకృష్ణ పరమహంస గా, ఎవరెవరు ఎన్ని వేల మంది అప్పుడు నాతో లింక్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు కంబైన్డ్ గా భూమి మీద ఉన్నారు. అంటే కబీర్దాస్ తో లింక్ ఉన్న వాళ్ళు, సమర్థగురు రామదాస్ తో లింక్ ఉన్నవాళ్ళు, శ్రీరామకృష్ణ పరమహంసతో లింక్ ఉన్నవాళ్ళు, ప్లస్ రియల్ గా ఇతర గురువులతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికే ఎందుకు వస్తారు అంటే సైన్స్ కనుక. దాని తర్వాత స్వాదేంద్రియము జననేంద్రియములు పూర్తిగా అదుపులో ఉంచుకున్న వ్యక్తికి నమస్కారము. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. స్వాధ్యాయమే వ్యసనముగా గలవానికి నమస్కారము. స్వాధ్యాయం టెక్స్ట్ బుక్స్ అవి మనం చదువుకుంటూ ఉండాలి. స్పిరిచువల్ సైన్స్ మీద 5 మినిట్స్ ఉందా? చాలే. మాస్టర్ చాలు మంచిదే.